26 27
గూఢ విద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞాన సంభవ విజ్ఞానం యత్ ప్రసాదేన గురుశబ్దేన కథ్యతే యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాప నివారకం
తారకం భవ సింధోశ్చ
తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం.
ఈ జగత్తు మిథ్య. ఈ మిథ్యా జగత్తుకి కారణం మాయ. మిథ్యా జగత్తుకి కారణం మాయ. ఈ దేహం నిత్యం కాదు, శాశ్వతం కాదు, నిజం కాదు. అలాంటి అనిత్యమైనటువంటి ఈ దేహానికి కారణం అజ్ఞానం లేదా అవిద్య. అంటే మాయ వల్ల ఈ జగత్తు కల్పించబడింది, అవిద్య వల్ల దేహం తయారైంది. ఈ దేహం ఈ జగత్తులో వ్యవహరించి సుఖ దుఃఖాలు పొందుతూ ఉన్నది. ఒక్కసారి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మనం కలగనేటప్పుడు ఆ స్వప్న ప్రపంచంలో తిరుగుతూ స్వప్న పురుషుడు అనేకమైనటువంటి బాధలు పడుతున్నాడు, కొన్ని సుఖాలు కూడా పడుతున్నాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు స్వప్న పురుషుడు. స్వప్న ప్రపంచంలో తిరిగి మిథ్యా ప్రపంచంలో ఈ మిథ్యా జీవుడు తిరుగుతూ ఇక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. దానికి దీనికి ఏముంది తేడా? కాకపోతే అక్కడి నుంచి మనం మేలుకుంటున్నాం ఇక్కడ తెలుస్తుంది, దీంట్లో నుంచి మేలుకోలేదు, తెలియటం లేదు. స్వప్నావస్థలో నుంచి జాగ్రత్త అవస్థలోకి మేలుకుంటున్నాం, అందువల్ల అదంతా అబద్ధం అని తేలిపోతుంది. కానీ జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకోవాల, అందుకని ఇదంతా నిజం అనుకుంటున్నాం. స్వప్నంలో ఎట్లయితే అంతా నిజం అనుకున్నామో ఈ జాగ్రత్తలో ఇదంతా నిజం అనుకుంటున్నాం. అందులో నుంచి మేలుకున్న తర్వాత అది అబద్ధం అవుతుంది, ఇందులో నుంచి మేలుకుంటే ఇది అబద్ధం అవుతుంది. అందులో నుంచి మేలుకోవటానికి మన ప్రయత్నం అక్కర్లా, ఇందులో నుంచి మేలుకోవటానికి మన ప్రయత్నం కావాలి. అంటే మనం ఈ జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి పోవాలంటే మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వప్నం సత్యం కాదు, జగత్తు సత్యం కాదు, స్వప్న పురుషుడు సత్యం కాదు, ఈ జీవుడు సత్యం కాదు. అబద్ధపు జీవుడు అబద్ధ ప్రపంచంలో తిరిగి అబద్ధపు కష్టాలు దుఃఖాలు పడుతున్నాడు. ఓ అవన్నీ కూడా మనకు నిజం అనుకొని బాధపడతా ఉన్నాం, అంతే ఇంకేమీ లేదు. మనం పడేటువంటి కష్టాలు సుఖాలు అన్ని కూడా కళ్ళ పడేటువంటివి. అది చిన్న కళ, ఇది పెద్ద కళ. కాకపోతే ఇది కళ అని మనకు తెలియటల్లా, కలగనేటప్పుడు అది కూడా కళ అని తెలియదు, నిజంగానే పడుతుంటాం. మేల్కొన్న తర్వాత తెలుస్తుంది అది కళని. కానీ ఇక్కడ మాత్రం మనకి ఇది కళ అని తెలియదు, ఇదంతా నిజమనే అనుకుంటున్నాం. అందుకనే అమ్మో నా బాధలు ఎవరికి లేవండి, నా కష్టాలు ఎవరికి లేవండి అని ఎవరికి వాళ్ళు అంటూ ఉంటారు. అయితే మరి మనం దీంట్లో నుంచి మేలుకోవాలి, ఈ జాగ్రత్త అవస్థల నుంచి జ్ఞానావస్థలోకి మేలుకోవాలి. అంటే నేను ఆత్మను, నేను పరమాత్మను, నేను ఈ జీవుణ్ణి కాదు, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధిని కాదు, నేను ప్రాణాలు కాదు, నేను వీటన్నిటికీ వేరుగా ఈ దేహమునందంతా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యాన్ని అనేటువంటి విషయం మనం బాగా గట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే మేల్కోటం. ఆ స్థితిలో మనం ఉంటే మేల్కొన్నట్టే. అయితే మరి ఆ స్థితి మనకి ఎట్లా వస్తుందండి? ఎలా వస్తుందంటే గురువు ద్వారా శాస్త్రాన్ని తెలుసుకోవాలి, మననం చేసి గట్టిపరుచుకోవాలి, నిధిధ్యాసనతో విచారణతో అనుభూతిని పొందాలి. అయితే శాస్త్రాన్ని వినాలన్నా, మననం చెయ్యాలన్నా, విచారణ చెయ్యాలన్నా, సాధనలు చెయ్యాలన్నా, అవన్నిటికీ కూడా గురువు యొక్క అవసరం ఉంది. ఈ సాధనలు ఫలించడానికేమో గురువు అనుగ్రహం కావాలి. సాధనలు ఫలించాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కావాలి. అదే మనం నిన్న చెప్పుకున్నాం, గురువు యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే, గురుతత్వాన్ని తెలుసుకోనట్లయితే, మనం చేసేటువంటి జపం కానీ తపం కానీ, అలాగే తీర్థయాత్రలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ అన్ని వ్యర్థమైపోతాయి అని చెప్పుకున్నాం. కాబట్టి అవన్నీ ఫలించాలి అని అంటే గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి, గురువుని సాక్షాత్తు పరమాత్మగా భావిస్తూ సేవించాలి. కాబట్టి మనం మన యొక్క స్వస్థితిలో నిలవాలంటే, ఈ జాగ్రత్త అవస్థల నుంచి జ్ఞానావస్థలోకి మేలుకోవాలంటే, ఈ జీవభావం కాస్త పోయి ఆత్మభావం కలగాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి. మరి గురువు అనుగ్రహం కావాలంటే గురువుని సేవించాలి, గురువుని పూజించాలి. అప్పుడే గురువు ఇచ్చేటువంటి జ్ఞానంతో మనలో ఉన్నటువంటి అజ్ఞానం కాస్త తొలగిపోతుంది. గురువు యొక్క పాద కమలాలు శిష్యుని యొక్క ద్వంద్వ తాపాలని నశింపజేస్తాయి అని కూడా చెప్పుకున్నాం నిన్న. ఎందుకంటే గురువుని స్తుతిస్తున్నాడు పరమేశ్వరుడు ఇక్కడ, అటువంటి గురువుని స్తుతిస్తున్నాడు. ఏ గురువు యొక్క పాద కమలాలు శిష్యుని యొక్క ద్వంద్వ తాపాలను నివారిస్తాయో, ఏ గురువు యొక్క పాదద్వయం పాద పద్మాలు ఈ సంసార జనన మరణ చక్రం నుంచి మనల్ని తప్పించి శాశ్వతమైనటువంటి ఆనంద సామ్రాజ్యంలో మనల్ని నిలబెడతాయో, అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. అంటే గురువు యొక్క పాదాలని ఆశ్రయించినట్లయితే, గురుతత్వాన్ని గనక తెలుసుకున్నట్లయితే, గురువు మీద అనన్యమైనటువంటి భక్తి గనక ఉన్నట్లయితే, గురువుపై అచంచలమైనటువంటి విశ్వాసం గనక ఉన్నట్లయితే మనకి ఏమిటి ప్రయోజనం? మూడు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మన యొక్క ద్వంద్వ తాపాలు అంటే ద్వంద్వాల వల్ల కలిగేటువంటి తాపాలని పోగొడతాయి. శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు, శుభాశుభాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోగొడతాయి. ఈ సంసార జన్మ మరణ చక్రాల నుంచి మనల్ని తప్పించి జన్మరాహిత్యాన్ని మోక్షాన్ని కలగజేస్తాయి. మనకున్నటువంటి సంచిత కర్మలు, కోటాను కోట్ల జన్మల నుంచి మనం మోసుకొని, ఒక జన్మ నుంచి ఒక జన్మకు మోసుకొని వస్తున్నటువంటి సంచిత కర్మలన్నీ కూడా జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే జ్ఞానాగ్నిలో సంచిత కర్మలన్నీ దగ్ధమైనయో, ఇక వాటి నుంచి ప్రారంభం వచ్చే అవకాశం లేదు. ప్రారంభం ఎప్పుడైతే లేదో, తిరిగి జన్మ అంటూ లేదు, అదే మోక్షం. కాబట్టి అటువంటి మోక్షం అనేటువంటిది గురుపాదాలని పట్టితేనే, గురుపాద పద్మాలని నమ్మితేనే, విశ్వసిస్తేనే, పూజిస్తేనే, సేవిస్తేనే మనకి లభిస్తుంది అనేది మనం నేను చెప్పుకున్నటువంటి రెండు శ్లోకాలు. అయితే గురువు యొక్క పాదాలు నమ్మితే విశ్వసిస్తే పూజిస్తే ప్రయోజనం అని చెప్పారు. బాగానే ఉందండి. మరి ఎలాగా గురువు యొక్క పాదాలను మనం ఆశ్రయించాలా, ఎలాగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలా, ఏ ప్రకారంగా గురువు యొక్క మహాత్మ్యాన్ని మనం తెలుసుకోవాలా అనేటువంటి విషయాన్ని 27వ శ్లోకంలో చెబుతున్నారు. 28వ శ్లోకం, దేహి బ్రహ్మ భవేద్యస్మాత్,
దేహి బ్రహ్మ భవేద్యస్మాత్,
తత్కృపార్థం వదామి తత్,
తత్కృపార్థం వదామి తత్,
సర్వ పాప విశుద్ధాత్మా,
సర్వ పాప విశుద్ధాత్మా, శ్రీగురోపాదసేవనాత్,
దేహి బ్రహ్మ భవేద్యస్మాత్,
దేహి బ్రహ్మ భవేద్యస్మాత్,
తత్కృపార్థం వదామి తత్,
తత్కృపార్థం వదామి తత్,
సర్వ పాప విశుద్ధాత్మా,
సర్వ పాప విశుద్ధాత్మా,
శ్రీగురోపాదసేవనాత్,
శ్రీగురోపాదసేవనాత్.
యస్మాత్ ఏ సద్గురువు యొక్క, యస్మాత్ శ్రీ గురో పాదసేవనాత్, ఏ సద్గురుమూర్తి యొక్క పాద సేవనం వల్ల, ఏ గురువు యొక్క పాదాలను సేవించటం వల్ల దేహి మానవుడు సర్వ పాప విశుద్ధాత్మ, సమస్తమైనటువంటి పాపాలని తొలగించుకొని నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అవుతాడో, తత్ ఆ రహస్యమైనటువంటి పాద సేవను గురించి, త్వత్ కృపార్థం నీ యందు దయతో ఓ పార్వతి వదామి చెబుతున్నాను. చక్కగా సూటిగా ఒక్కటే మాట ఇక్కడ పరమేశ్వరుడు చెబుతున్నాడు. ఏ సద్గురుమూర్తి యొక్క పాదాలను సేవించటం వల్ల మానవుడు సమస్తమైనటువంటి పాపాల నుంచి కూడా వైదొలగిపోతున్నాడో, అతడు పరమాత్మే అవుతున్నాడో, బ్రహ్మ భవేత్ అతడు పరమాత్మే అవుతున్నాడో, మానవుడు దేవుడే అవుతున్నాడో, మానవుడు మాధవుడు అవుతున్నాడో, తత్ ఆ రహస్యమైనటువంటి పాద సేవని గురించి నీ యందు ఉన్నటువంటి దయతో చెబుతున్నాను, నీ మీద దయ ఉంది అందుకని చెబుతున్నా అంటున్నాడు పరమేశ్వరుడు. అంటే ఇప్పటి వరకు పాద సేవన వల్ల ప్రయోజనం చెప్పారు, ఇక ముందు ఏం చెప్తున్నాడు, అసలు పాద సేవనం ఏమిటో ఎలా చేయాలనో ఆ విషయాలను చెప్పబోతున్నాడు. అవి చెప్పే ముందు ఆ పాద సేవనం వల్ల మళ్ళీ సూటిగా ఏం ప్రయోజనం కలుగుద్ది, జీవుడు దేవుడు అవుతాడు, మానవుడు మాధవుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు. ఎందుకని, ఎందుకంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా భస్మీపట్లమైపోయి మనసు శుద్ధమైపోయి జీవుడు దేవుడు అవుతున్నాడు. అదిగో ఆ విషయాన్ని చెబుతున్నానన్నాడు. కాబట్టి గురుదేవుని యొక్క పాద సేవన వల్లనే సమస్తమైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. పాపాలన్నీ తొలగిపోతే, మలినమంతా కనుక పోతే నిర్మలమైనటువంటి మనస్సు ఉంటుంది, మనసు పరిశుద్ధమైపోతుంది. ఎప్పుడైతే మనసు పరిశుద్ధమైపోయిందో అప్పుడు అతడికి ఈ జ్ఞానం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. మనసు పరిశుద్ధమైతే జ్ఞానప్రాప్తి. జ్ఞానప్రాప్తి అంటే ఏమిటండి, నేను దేహాన్ని కాదు నేను ఆత్మను అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. అదే కలగాల్సింది. సకల శాస్త్రాల యొక్క రహస్యమంతా ఇదే, నేను దేహాన్ని కాదు, నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మను, నేను పరమాత్మను అనేటువంటి భావన కలుగుతుంది. కనుక ఈ ప్రకారంగా పాదసేవ చేయటం వల్ల పాపాలన్నీ కూడా తొలగిపోయి జీవుడు పరమాత్మ స్వరూపుడు అవుతున్నాడు, ఇది పరమ రహస్యం అని శివుడు తెలియజేస్తున్నాడు. ఇదే పరమ రహస్యం అని. మరి రహస్యాన్ని ఎవరికి చెప్పాలి? ఎవరైతే తన యొక్క నిజమైనటువంటి భక్తులు ఉన్నారో, ఎవరైతే నిజంగా తనను ఆశ్రయించి ఉన్నారో, అదిగో వాళ్ళకే చెప్పాలి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఏమిటి రహస్యం అంటావా? ఎల్లప్పుడు కూడా గురువు యొక్క పాదాలని ఆశ్రయించి ఉండాలి అని చెప్పటమే రహస్యం. ఇది తెలియదు చాలా మందికి, చెప్పినా అర్థం కాదు, విన్నా పట్టించుకోరు, పట్టించుకున్నా చెయ్యరు. ఇది మానవ మనస్తత్వం. అందుకనే ఇటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని నీ మీద దయతో నేను చెప్తున్నాను అని పరమేశ్వరుడు చెబుతున్నాడు. అంటే గురు పాద సేవ గనక చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి, మనసు పరిశుద్ధమవుద్ది, అత్యంత గొప్పగా ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ ఆత్మజ్ఞానం కలగటం వల్ల నేను ఆత్మను అనేటువంటి దృఢ నిశ్చయం కలుగుతుంది, అదే మోక్షం. దాంతో శాశ్వతంగా ఆనందమే, దుఃఖం అనేది ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు అని ఈ విషయాన్ని పార్వతీదేవితో నీ మీద దయతో నేను చెబుతున్నాను అని అంటున్నాడు. ఆ మాట చెప్పి మరి ఏం చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇక్కడ గురు సేవ, గురు పాద సేవ, గురు పాద తీర్థం, వీటన్నిటి యొక్క మహిమని వర్ణించబోతున్నాడు 29వ శ్లోకం ద్వారా. సర్వతీర్థావగాహస్య
సర్వతీర్థావగాహస్య
సంప్రాప్నోతి ఫలం నరః
సంప్రాప్నోతి ఫలం నరః గురోపాదోదకం పీత్వా
శేషం శిరసి ధారయన్
శేషం శిరసి ధారయన్
సర్వతీర్థావగాహస్య
సర్వతీర్థావగాహస్య
సంప్రాప్నోతి ఫలం నరః
సంప్రాప్నోతి ఫలం నరః
గురోపాదోదకం పీత్వా
గురోపాదోదకం పీత్వా
శేషం శిరసి ధారయన్
శేషం శిరసి ధారయన్
గురోః పాదోదకం గురోః పాదోదకం గురువు యొక్క పాద తీర్థాన్ని. ఇక్కడి నుంచి ప్రతి మాట జాగ్రత్తగా గమనించండి. గురువు యొక్క పాద తీర్థాన్ని పీత్వా త్రాగి శేషం మిగిలినటువంటి దాన్ని శిరసి ధారయం శిరస్సు మీద ధరించాలి. శిరసి ధారయం అంటే తల మీద చల్లుకోవాలి. నరహ గురుభక్తుడైనటువంటి శిష్యుడు, ఇక్కడ నరహ అంటే నరుడని కాదు, అంటే శిష్యుడు, గురుభక్తి అని కలిగినటువంటి శిష్యుడు సర్వతీర్థావగాహస్య సర్వతీర్థావగాహస్య సమస్త పుణ్యతీర్థాల్లో చేసినటువంటి స్నానం చేసినటువంటి ఫలం పుణ్యఫలాన్ని సంప్రాప్నోతి పొందుతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి తీర్థాల్లో స్నానం చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం అంతా కూడా గురువు యొక్క పాదోదకాన్ని పాదతీర్థాన్ని తాగి మిగిలినటువంటి దాన్ని శిరస్సున చల్లుకుంటే లభిస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు పరమశివుడు. దీనిలో చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, కానీ న్యాయంగా పై పైన చూస్తే మాత్రం ఏమిటో ఏదో చెప్పారులేండి, మనం అందరం ఆచరించాలా ఏమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుంటే మాత్రం మనం ఎంత పొరపాటు అభిప్రాయానికి వస్తున్నాము అనేటువంటిది తెలుస్తుంది. గురువు యొక్క పాదతీర్థాన్ని పీత్వా త్రాగి శేషం మిగిలిన దాన్ని శిరసి ధారయం శిరస్సును చల్లుకోవాలి అని ఇక్కడ పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకమే మొట్టమొదట గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మొట్టమొదటి శ్లోకం. ఇప్పటివరకు చెప్పిన 28 శ్లోకాలు మనకు కొంత జ్ఞానాన్ని అందించడానికి, ఎక్కడి నుంచి సాధన. మరి ఏం చెప్తున్నారు? పాదతీర్థం, గురువు యొక్క పాదతీర్థం అన్నారు. మరి ఎక్కడ దొరుకుద్దండి ఈ పాదతీర్థం? దేవాలయాలకు పోతే మనకి తీర్థం ఇస్తారు, కళ్ళకద్దుకొని తాగి నెత్తిన చల్లుకుంటూ ఉంటాం, అక్కడ దేవాలయాల్లో ఇస్తుంటారు. మరైతే ఇప్పుడు ఈ గురుపాద తీర్థం మనకి ఎక్కడ దొరుకుద్ది? గురువుకి పాద ప్రక్షాళన చేయాల్సినటువంటి విధి కొన్ని సందర్భాల్లో ఉంది. అంటే గురువు యొక్క పాదాలు కడిగి ఆ కడగవలసినటువంటి సమయం, సందర్భం కొన్ని కొన్ని ఉన్నాయి జీవితంలో. ఏమిటి అని అంటే, గురువు యొక్క జన్మదినం, పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ రోజున గురువుకి పాద ప్రక్షాళన చేయటం, లేదా పాద ప్రక్షాళన చేయటం, లేదా ఆ గురువు దగ్గరికి చేరినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజును గుర్తు పెట్టుకొని ఆ రోజు, అలాగే గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజునైతే ఆ మంత్రాన్ని తీసుకున్నారో ప్రతి సంవత్సరం కూడా ఆ రోజును గుర్తు పెట్టుకొని గురువుకి ఆ పాద పూజ అనేటువంటిది చేయాలి. అంటే ఇలాంటి కొన్ని సందర్భాలన్నీ మనకు ఉన్నాయి. ఇక్కడ కేవలం పాద ప్రక్షాళన చేయటం ఒక గొప్ప అవకాశం అని భావించాలి. నా కర్మ గాలిందండి, ఈయన కాళ్ళు గడగాల్సి వచ్చింది, ఈయన కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అనేటువంటి భావన కాకుండా, ఆ భావన వాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయాలని. కానీ కొంతమంది ఉంటారు, ఎంతమంది చేసినా సరే మనం మాత్రం చెలించం, అదిగో అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అయితే ఈ ప్రకారంగా కొన్ని కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో ఆ గురు పాద పూజ ఏర్పాటు చేసుకొని గురువు యొక్క పాదాలు ప్రక్షాళన చేయటం అనేటువంటిది నాకు లభించినటువంటి గొప్ప అదృష్టం అనేటువంటి భావన మనస్సులో ఉండాలి. ఇక్కడ కేవలం పాద ప్రక్షాళన చేయటం మాత్రమే కాదు, ఆ పాద తీర్థాన్ని తాగి మిగిలిన దాన్ని శిరస్సు మీద ధరించండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, గురువు యొక్క పాద తీర్థాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే చాలామంది ఆ పాద తీర్థాన్ని లోపల దొడ్లో చెట్టులో పోయండి అని అనుకుంటారు, అది తెలియక చేసేటువంటి పని, అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. గురు పాద తీర్థము యొక్క మహాత్మ్యం ఏమిటి అది కూడా గురుగీతలోనే వస్తుంది, ముందు ముందు రాబోతుంది. ఏమిటంటే, సప్తసాగర పర్యంతం తీర్థస్నాన ఫలం తుయత్. 7 సముద్రాల్లో తీర్థస్నానం కనుక చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో, 7 సముద్రాల్లో స్నానం చేయటం ఏమిటండి, దేశంలో ఉన్నటువంటి నదులన్నింటిలో స్నానం చేసినటువంటి పుణ్యం సముద్రంలో చేస్తే వస్తుందట. సముద్ర స్నానానికి అంత ప్రాధాన్యత. ఎందుకండి ఉప్పు నీళ్ళకి అంత ప్రాధాన్యత అంటే, దాన్ని ఉప్పు నీళ్ళుగా చూడకూడదు. ఆ ఉప్పు నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళే వచ్చింది. అన్ని నదుల్లో నీళ్ళన్నీ కూడా, దేశంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎటువైపు ప్రవహిస్తుంటాయంటే సముద్రం వైపు ప్రవహిస్తాయి. అది గంగా కావచ్చు, కృష్ణ కావచ్చు, కావేరి కావచ్చు, గోదావరి కావచ్చు, పెన్నా కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఏ నదైనా కావచ్చు, అన్ని కూడా అటువైపుకే, సముద్రం వైపుకే ప్రవహిస్తాం. అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి కాబట్టి సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదుల్లో చేసినట్టు. మరి ఇక్కడ ఏం చెబుతున్నారు, సప్త సముద్రాలు అంటున్నారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా, అన్ని సముద్రాల్లో స్నానం చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో, అదిగో అటువంటి ఫలితం, గురుపాదోదకం బిందోశ్చ, గురుపాదోద బిందోశ్చ గురువు యొక్క పాద తీర్థములో ఒక్క బొట్టు తోటి సహస్రాంశేన తత్ఫలం. ఆ బొట్టుతో సమానం అల్ల, ఆ బొట్టులో వెయ్యవంతో సమానం అన్నారు. సప్త సముద్రాల్లో స్నానం చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో గురువు యొక్క పాద తీర్థంలోని ఒక బొట్టులో వెయ్యో వంతుకి ఆ ఫలితం వస్తుంది అని గురిగెత్తే చెప్పబోతాం. ఇదే విషయాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కూడా చెప్పాడు, సర్వ తీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం. అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో అదిగో ఆ రకమైనటువంటి ఫలితం, గురుపాదోదకాన్ని త్రాగి మిగిలిన దాన్ని శిరస్సును ధరిస్తే వస్తుంది అన్నారు. అసలు ఏమిటి ఈ గురుపాద తీర్థం యొక్క మహాత్మ్యం? దాని గురుగీత స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గురుపాద తీర్థం యొక్క మహాత్మ్యం మహిమ ఏమిటి? గురువులో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. గురువు ఎల్లప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉంటున్నారు కనుక ఒక ఆధ్యాత్మిక శక్తి, దాన్నే కాస్మిక్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో, కాస్మిక్ ఎనర్జీ. అది ఆ గురువులో నుంచి బయటికి ఎట్లా వస్తుంది అని అంటే రెండు అరచేతులు రెండు పాదాలు, పాదాలంటే అరికాళ్ళు కాబట్టి రెండు పాదాలు రెండు అరచేతులు, వీటి గుండా ఆ గురువు యొక్క శక్తి బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ శక్తిని శిష్యుడు గ్రహించాల. ఎలా గ్రహిస్తాడు అంటే గురువు యొక్క పాదాలను కడిగినప్పుడు, గురువు పాదాలను కడిగినప్పుడు ఆ పాదాలు ఆ అరికాల నుంచి వచ్చినటువంటి ఆ నీటిలోకి ఆ గురువు యొక్క ఆధ్యాత్మిక శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ అందులోకి వస్తుంది. ఆ విధంగా ఆ ఆధ్యాత్మిక శక్తి ఆ పాద తీర్థంలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ నీటిని గనక తాగితే, అంటే గ్లాసులు గ్లాసులు తాగమని కాదు, ఆ నీటిని గనక మనం తీర్థం పుచ్చుకున్నట్టు కనుక పుచ్చుకున్నట్లయితే ఆ నీటిలో ఉన్నటువంటి ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన మనసులో ఉన్నటువంటి కల్మషాలు తగ్గిపోతాయి. ఈ ప్రకారంగా గురుపాద తీర్థాన్ని పుచ్చుకున్నందువల్ల మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు పోవటానికి, మనసు శుద్ధి కావటానికి గురువు యొక్క ఆధ్యాత్మిక శక్తి మనలో ప్రవేశించి మనకి సహాయపడుతుంది. ఇది పాద ప్రక్షాళన వల్ల, పాద ప్రక్షాళన చేసి తాగటం వల్ల. మరి శేషం శిరసి ధారయ్యందన్నారు కదా, మిగిలిన దాన్ని శిరస్సు మీద ధరించమన్నారు కదా. శిరస్సు మీద ధరిస్తే ఏమవుద్ది? ఈ శిరస్సు మధ్యలోనే ఉంది సహస్రారం, దాన్నే బ్రహ్మరంధ్రం అంటారు. అదే చిన్నప్పుడు మాడు అంటారు. పూర్వకాలంలో పిల్లలు పుట్టగానే మాడికి ఆమోదం రాసేవాళ్ళు. ఆ భాగం మాత్రం మెత్తగా ఉంటుంది, మిగిలినటువంటి భాగం గట్టిగానే ఉంటుంది. ఆ భాగం చాలా మెత్తగా ఉంటుంది, దాన్నే బ్రహ్మరంధ్రం అంటారు. అంటే మనలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి ఎక్కడ ఓపెన్ అవుద్ది అంటే ఆ మాడులో ఓపెన్ అవుద్ది, ఆ బ్రహ్మరంధ్రంలో ఓపెన్ అవుద్ది. అందుకని ఎప్పుడైతే ఈ ఈ గురువు యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉన్నటువంటి తీర్థం శిరస్సున చల్లుకోవటం జరిగిందో అప్పుడేమవుద్దంటే ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఆ సుషుమ్నా నాడి గుండా ఈ ఆధ్యాత్మిక శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా మనకి ప్రయోజనం. ఇంకొకటి ఏమిటంటే ఇంత పని చేస్తూ ఉన్నప్పుడు గురువుకి నమస్కారం చేస్తుంటారు. శిష్యుడు పాదాలు పట్టుకొని నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసినప్పుడు గురువు తన యొక్క హస్తాన్ని ఆ శిష్యుడి యొక్క శిరస్సు మీద ఉంచుతాడు. అలా శిరస్సు మీద కనుక ఉంచితే అప్పుడు ఆ బ్రహ్మరంధ్రం గుండా ఈ అరచేతిలో అరచేతి ద్వారా బయటకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. అంటే ఈ ప్రకారంగా గురువులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి మనలో ప్రవేశించడానికి ఈ గురువు యొక్క పాద ప్రక్షాళనం, పాద తీర్థ సేవనం, పాద తీర్థాన్ని శిరస్సును ధరించటం, అనేటువంటివి ఈ గురుగీతలో ఎంతో స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం మర్చిపోతుంటాం గనక మనకి గుర్తు చేయటం కోసం అని చెప్పి మళ్ళీ మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా గురువు యొక్క పాదాల నుంచి వెలువడేటువంటి ఈ కాస్మిక్ ఎనర్జీ ఆధ్యాత్మిక శక్తి మనలో ప్రవేశిస్తుంది. అలాగే గురువు మన శిరస్సు పైన చెయ్యి పెట్టి ఆశీర్వదించటం వల్ల ఆ సరాసరిగా ఆ గురువు నుంచి ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అయితే ఏమండి, ఎవరికి పెట్టినా కూడా ఎవరికి నమస్కారం పెట్టినా కూడా వస్తారంటే ఆయనలో శక్తి ఉంటే వచ్చుద్ది, ఆయనలో ఏదన్నా చెడు కనుకుంటే అది వచ్చుద్ది, అంతే తప్ప ఇంకేమీ లేదు. కనుక ఒక ఆధ్యాత్మిక గురువుని మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. ఆ గురువు యొక్క పాద ప్రక్షాళనే చెయ్యాలి అని అంటున్నారు. అది ఎంతోమంది ఉండొచ్చు, ఎవరికి ఎవరి గురువు అయితే వాళ్ళు అలాగే చేసుకోవాలి. ఇక మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఈ బయట నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చేస్తుంటుంది. అంటే మనం కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాం కాబట్టి మనలో కూడా కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తిని బాగా వృద్ధి చేయాలి, వృద్ధి కావాలి. వృద్ధి కావాలంటే గురువు యొక్క అనుగ్రహం, అదే గురువు అనుగ్రహం అంటే గురువు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనలోకి ప్రవేశించినటువంటి ఆ శక్తి వృద్ధి చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుద్ది అంటే ఈ గురుతత్వ రహస్యం తెలిసి, గురుతత్వ రహస్యం తెలిసి భక్తితోటి శ్రద్ధతోటి అంటే విశ్వాసంతో శిష్యులు ఈ పాద పూజ అనేటువంటి దాన్ని చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అంతే తప్ప ఏదో చేస్తున్నాం, చేస్తే మనకు కష్టం, నలుగురిలో గొప్పగా ఉంటుందని చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే అయ్యో చేయాల్సి వచ్చింది అనుకుంటా చేసేవాళ్ళు ఉంటారు. అవి కాకుండా గురువు సాక్షాత్తు పరమాత్మ, ఆ గురువు యొక్క అనుగ్రహం నాకు తప్పకుండా కావాలా, గురువు అనుగ్రహం వల్లనే నేను ఈ జన్మని తరింపజేసుకోవాలా అనేటువంటి తీవ్రమైనటువంటి పట్టుదలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల. అలాగే ఈ పాద తీర్థాన్ని వృధా చేయకూడదు అనే మాట. అందుకని దాన్ని స్నానం చేసేటప్పుడు దాన్ని మనం స్నానం చేసే నీటిలో కనుక కలుపుకున్నట్లయితే అలా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా గురుభక్తుడైనటువంటి వాడు, భక్తి కలిగినటువంటి శిష్యుడైనటువంటి వాడు, గురువు పట్ల అత్యంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి శిష్యుడైనటువంటి వాడు మరి ఈ పాద ప్రక్షాళన చేయటం వల్ల సర్వతీర్థాలలో కూడా విధి ప్రకారం స్నానం కనుక చేసినట్లయితే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో ఆ రకమైనటువంటి ఫలితం ఈ పాద తీర్థాన్ని పుచ్చుకుంటే వస్తుంది అంటూ ఇంకో మాట అన్నారు. ఆ పాద తీర్థంలోని ఒక బొట్టులో 1000 వంతుతో సమానం అన్నారు. అంటే ఎంతో ప్రభావం కలిగినటువంటిది అనేటువంటి విషయం. ఇది శివుని యొక్క ఆజ్ఞ. ఇలా పుణ్యం పురుషార్థం రెండు కూడా మనకి లభిస్తాయి ఈ గురు పాద పూజ వల్ల అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. అలాగే గురు పాద తీర్థాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు అనేటువంటిది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక గురుపాద తీర్థ సేవనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని ఇంకా వివరించబోతున్నాడు. మళ్ళీ ముఖ్యమైనటువంటి శ్లోకాలు రాబోతా ఉన్నాయి. అంటే ఈ గురుపాద పూజ చేసి ఆ పాద తీర్థాన్ని త్రాగి శిరస్సును చల్లుకుంటే కలిగేటువంటి ప్రయోజనాలు ఇంకా ఇంకా మనకి చెప్పాలని పరమశివుడు ఆలోచిస్తూ ఉన్నాడు. మరదేమిటో 30వ శ్లోకం రేపు చెప్పుకుందాం.